మాతృదేవో భవ. అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, ఎడందదాచి అంకితమిమ్మ అమ్మ కవి. శాశ్వతం మెది అమ్మయు కావ్యం ముదక్క, అవనీ స్థలిలో శాశ్వతం మెది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1878వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 578వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 772 నామల్లో ఉన్నాం. దురారాధ్య దురాధర్షాయై నమక. దురారాధ్య దురాధర్ష పాటలి కుసుమప్రియ, మహతి మేరునిలయ మందార కుసుమప్రియ. దురాధర్ష అంటే దుఃఖరూపక, ఆదర్ష యస్యాహ స. ఆదర్శం అంటే స్వాయత్తీకరణం, అమ్మవారిని భగవంతుడిని వశం చేసుకోవడం. ఏదో మన గుప్పెట్లో పెట్టుకున్నాం అనుకోవడం మన భ్రమ, అది జరిగేది కాదు. ఆయన ఉండడా గుప్పెట్లో, ఎవరైనా ఆకాశాన్ని గుప్పెట్లో బంధించా గుప్పెట్లో బంధించా అంటాడు. గుప్పెట్లో ఉంది ఆకాశం, మరి తీమనండి, వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏది ఉంది అసలు ఎక్కడ? నువ్వు గుప్పెట్లో బంధించకముందు ఆకాశం అక్కడే ఉంది, వదిలేక వదిలేక అక్కడే ఉంది, బంధించాక అక్కడే ఉంది. భగవంతుడిని బంధించడం కూడా అది కేవలం మనం భక్తితో ఉంటే ఆయనంతటా ఆయన వశమైతే జరుగుతుంది, తప్పితే మనం బంధించలేము. ఆయనంతటా ఆయన వశం అవ్వాలంటే మనం మిగిలిన బంధాల పట్ల పెంచుకున్న మమకారాలు తెంచుకోవాలి. ఇవన్నీ ఇలాగే ఉంచుకుని ఆయన రమ్మంటే రాడు. మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే భగవంతుడికి ఏ బంధాలు లేవు, ఏ అవసరాలు లేవు. లక్ష్మీదేవి భార్య అని, మన్మధుడు కొడుకని, బ్రహ్మదేవుడు కొడుకని మనం అనుకోవడం ఇవన్నీ. వాళ్ళ ముగ్గురు గురించి ఆయన పడిన తాపత్రయం ఒక్కట్లేదు. అసలు లక్ష్మీదేవిని ఆయన పెద్దగా పట్టించుకున్నది లేదు. మన్మధుడు ఎక్కడెక్కడో తిరుగుతారో, శివుడికి శివుడు కంటి మంటకి మన్మధుడు బూడిదైనా విష్ణుమూర్తి ఒక్క కన్నీటి పొట్టు రాల్చలేదు, కనీసం శివుడిని ఒక్క మాట అనలేదు. బ్రహ్మదేవుడు తిప్పలు బ్రహ్మదేవుడు పడుతున్నా సరే, ఏరా అబ్బాయి బాగున్నావా అని ఎప్పుడు ఈ శనివారం రాత్రి కూడా ఫోన్ చేయలేదు. దేవతల జీవితాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఉండాలి. అసలు పట్టించుకోవద్దు కాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. మన తాపత్రయమంతా మన కుటుంబం గురించే. ఇదేదో భారతదేశం కంటే గొప్పదైనట్టు. ఈ ఇద్దరు గురించి అసలు ఒక జన్మ కాదు, రెండు జన్మలు. ఇద్దరు జీవితాలు జన్మంతా సమర్పించినా సరిపోవట్లేదు ఇద్దరు పిల్లల గురించి. ఇద్దరు జీవితాలు జన్మంతా సమర్పించిన ఎందుకని? కాస్త తగ్గించుకుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అని ఉండలేకపోతున్నాం. ఏదో మమకారం అంటారు, లేదండి అహంకారం. మన గ్రిప్పులో ఉండాలి. గ్రిప్పు ఇంగ్లీష్ వాడతారు ఇక్కడ. మన పట్టులో ఉండాలి అంటే మనకి వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టడం ఇష్టం లేదు. వాళ్ళ జీవితానికి వాళ్ళు బాధ్యత వహించడం మనకి ఇష్టం లేదు. మనం ఏదో కల్పించుకుని చెబుతూ ఉండాలి. అడిగితే చెప్పడం వేరు. మనం ఏదో రకంగా నిర్బంధిస్తున్నాము అంటే ఇబ్బంది పెడుతున్నాం. అనవసరంగా వాళ్ళ బాధ్యత మనల్ని ఎత్తి వేసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సింది ఏదో చేసుకుంటారు పోని, మనకి ఎందుకు వచ్చింది? మనం ఏదైనా చేయాల్సి ఉంటే చేయడం అంతే. ఈ బంధాలు వదలడం కష్టం కాబట్టి దురాధర్షాయి నమ్మక. భగవంతుడు స్వాధీనం కాడు. ఎందుకంటే మనం అసలు స్వాధీనం చేసుకునే ఉద్దేశంలో కూడా మనం లేవుగా. పైగా ఈ తాంత్రికులైన వాళ్ళు ఏదో రకరకాల క్షుద్రోపాసనలు చేసి మేము అమ్మవారిని పట్టుకున్నాం, ఈ శక్తిని ఎవరి మీదో ప్రయోగిస్తూ ఉంటారు. దుర్వాసుడు శక్తే వృధా అయింది. పైగా ఆయనకే ప్రమాదకారి అయింది. ఇక మనకి ప్రత్యంగరాలు ఉన్న ఉగ్ర ప్రత్యంగరాలు వీళ్ళ గురించి చెప్పాలి. అబాణామతి చేతబడేను. ఈ సన్నాసుల గురించి చెప్పక్కర్లేదు. ఇంకా వీళ్ళు ఉగ్రత్వానికి వెళ్ళిన కొద్దీ జైలుకి వెళ్ళిపోతారు ముందే. వీళ్ళ జీవితమే ఉగ్రమైపోతుంది భయంకరంగా. అందులో అమ్మవారితో అసలే పెట్టుకోకూడదు. ఇక రాముడు కృష్ణుడు గణపతి ఉపాసనలు వేరు, ఈ శక్తి వేరు. సావగొట్టేస్తుంది మళ్ళీ లేవకుండా. అందుకే దురారాధ్య దురాధర్ష. మీరు లొంగ తీసుకుందామని ప్రయత్నం చేయకండి. లొంగ దావిడ పిచ్చి ఆలోచన పెట్టండి. ఎవరికి అమ్మవారు నాకు నా చేతిలో ఉంది అని జానకండి. అయిపోతుంది, జుట్టట్టుకుంటుంది. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆరాధించారు. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్లే కదా ఈ తాంత్రిక ఉపాసనలు చేసి. ఇంద్రియ నిగ్రహం ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? అర్ధరాత్రి అపరాత్రి పాలు దాగి పాపాలు దాగి ఉపాసనలు చేయడం, చివరికేమో రాజకీయ నాయకులకు ఉపయోగించడం ఈ ఉపాసనలని. మొత్తం నెత్తిమి కొడుతుంది ఎప్పుడు అమ్మవారు. ఒకటే దెబ్బ. ఎందుకని మనం భగవంతుడిని స్వాధీనం చేసుకోవడం నిర్మలమైన జ్ఞాన మార్గాల్లో ఉండడం కష్టమవుతుందండి? కాళహస్తి శతకంలో ధూర్జుడు చెబుతాడు నిజంగా మన పీడించేటువంటి అహంకారం మూడు రకాలుగా ఉంటుందని. అమర స్త్రీల రమించిన జడదు మోహం బంతయున్, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు, నిరూఢ క్రోధము ఎల లోకములన్ మృంగిన మానదు, ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాశి గడతున్ శ్రీకాళహస్తీశ్వర. కామభోగాల గురించి చెబుతున్నాడు మొదట. మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నవి అవే కాబట్టి అందువల్ల ఈ రోజుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కువైపోతున్నాయి. అమర స్త్రీల రమించిన జడదు మోహం వంతయున్. ఈ స్త్రీ ఆ స్త్రీ అని కాదు, దేవతా స్త్రీలను రమించినా సరే వీడి వ్యామోహం తగ్గదు. ఎందుకంటే వీడికి ఎవరో చెబుతారు, గంధర్వ లోకంలో స్త్రీలు ఉంటారండి వాళ్ళు ఇంకా బాగుంటారంట, వీడు మళ్ళీ దానికోసం ఏదో చేస్తాడు. అది కూడా వీడు పొందాడు అనుకోండి, ఈ దేవతలు గంధర్వులు కాదండి, అస్సలు నిజంగా గొప్ప ఫిగర్ ఎక్కడంటే విద్యాధరుడు అంటే వీడు చూసి వచ్చినట్టే. అర్థం లేదు దీనికి. ఇది ఈ మాట ఇదివరకు మగాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు ఆడాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ్. వారు బయలుదేరారు. ఇక ఏమి శీలాన్ని గురించిన ఆలోచన ఆడ మగ ఎవరికీ లేదు. అసలు అన్ని విషయాల్లో అందరూ పట్టుపడుతున్నారు. దానికోసం సహజీవనం స్థాయికి వెళ్ళిపోయింది, మాకు పెళ్ళి అక్కర్లేదని. కొంతకాలం సహజీవనం, తర్వాత వివాహం కూడా పోయింది. ఇప్పుడు అది కూడా కాదు ఫ్యాషన్. అసలు మేము చేసుకునే చేసుకుని ఎందుకు, అవసరాలు తీరిపోతున్నాయి కదా. మాకు శీలాన్ని గురించిన పట్టింపు ఏం లేదు. ఆడామోగ ఎవరికి, మా ఇష్టం తిరుగుతాం. ఇవాళ ఒకరు రేపు ఒకరు, ఎప్పుడో చేసుకోవాలనిపిస్తే పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ విడిపోవాలంటే విడిపోతాం. ఏమవుతుంది, మొత్తం సామాజిక జీవితం విచ్ఛిన్నమైపోతుంది. చాలా ప్రమాదం ఇది. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు ఎంతోమంది మన దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థకి, విచ్ఛిన్నం కాని కుటుంబ వ్యవస్థకు ఆశ్చర్యపడి ఆ వ్యవస్థ మాకుంటే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. మనం ఉన్నదాన్ని జరగొట్టుకుంటున్నాం మనం. ఎందుకంటే ఈ వ్యామోహాలు పెరిగాయి. అక్కడ వ్యామోహాలన్నీ ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ సద్గుణాలన్నీ అక్కడికి ఎడుతున్నాయి. రకరకాల భక్తి ఉద్యమాల ద్వారా వారు సద్గుణాలు నేర్చుకుంటారు, మనం వారు దుర్గుణాలు నేర్చుకుంటున్నాం. కొన్నాళ్ళకి పవిత్ర భారతదేశం ఎక్కడుందంటే అమెరికాలో ఉందని చెప్పాలి. ఆ కర్మ రాకుండాగాక. అంచేది ఈ వ్యామోహాలు దేవతాస్త్రీలను సంభోగించినా కూడా తీరేవి కాదు అన్నాడు కవి. బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. ఇక పదవులు, ఎం పంచాయతీ బోర్డు సర్పంచ్ మంత్రి, ప్రధానమంత్రి వరకు ఎన్ని పదవులు వచ్చినా ఇంకా ఏదో లోపం కలుగుతున్నాడు. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా సుఖంగా ఉంటాడని, నేను దేశానికి ప్రధానమంత్రిని బాగానే ఉంది, ఏమిటి మా పార్టీ మధ్య ప్రతి రాష్ట్రంలోనూ ఓడిపోతుంది, ఈ చింత ఉంటుంది ప్రధానమంత్రికి తప్పదు. అంటే రాష్ట్రాల్లో మనం నచ్చడం లేదా, కేంద్రంలోనే కానీ. ఎందుకంటే చాలా చిత్రంగా ఉంది పరిస్థితి. అసెంబ్లీలో బ్రహ్మాండమైన ప్రాంతీయ పార్టీలకు మెజార్టీ వచ్చింది, లోక్సభ ఎన్నికలు వచ్చరికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఏవో ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలకు ఇస్తున్నారు. ప్రజల భావాలు విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి నిజమైనటువంటి ఆనందం లేదు, నిగ్గమని కూడా లేదు, మళ్ళీ తర్వాత ఎన్నికలు జరిగితే ఓడిపోతున్నారు. ఇప్పుడు చివరికి సిద్ధాంతాల మీద, ఆశయాల మీద పార్టీలు నిలబడడం ఎప్పుడో పోయింది. పార్టీలు సిద్ధాంతాలు పోయి ఇప్పుడు నెగ్గాలి అంటే ప్రశాంత్ కిషోర్ అంతే, ఇంకా వాడిని పట్టుకురండి ఇచ్చేసేయండి కోట్లు ఇచ్చేస్తే ఆయన నెగ్గిస్తాడు. ప్రశాంత్ కిషోర్ మొత్తం ఆయన ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడిని నెగ్గిస్తాడు. అంటే మొత్తం రాజకీయం అంత జూదం అయిపోయింది, వేళ పందెం గడ్డం అయిపోయింది, బెట్టింగ్ అయిపోయింది, ఇంకా ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోయింది. ప్రజాస్వామ్యం మొత్తం ప్రశాంత్ కిషోరే, ఆయన పట్టుకుంటే అయిపోతున్నాడు పని. ఏ పార్టీనైనా లెక్కించేస్తాడు, ఇంకా అవినీత నీత ఏమి అక్కర్లేదు ఆయనకి. ఆయన పట్టుకుంటే చాలా లెక్కించేస్తాడు. అది ఆ నమ్మకం వచ్చేసింది ఆయన. ఇప్పుడు అప్పుడు చాణక్యుడు అయిపోయాడు ఆయన. ఇక చాణక్యుడు సాయం చేసింది ఇటువంటి దొంగల పార్టీలకు కాదు, అవినీతి పార్టీలకు కాదు. ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి చాణక్యుడు సాయం చేయాలా. చాణక్యుడు ధర్మం కోసం పోరాడాడు. అహంకారంతో ఉన్న నందరాజుల్ని పీఠం నుంచి దించి చంద్రగుప్తుని రాజు చేసింది చాణక్యుడు. సొంత అహంకారం కాదు, సామాజిక సంక్షేమం. ఇంత అహంకారం ఉన్నవారు పరిపాలిస్తే ఎలా ఉంటుంది దేశం. అందుకని అహంకారం మీద దెబ్బ కొట్టడం కోసం వ్యక్తిగతమైన కక్షతో చాణక్యుడు లేడు. ఉంటే చాణక్యుడే మంత్రి అయ్యేవాడు, రాక్షసుడే మంత్రి చేయడు. ముద్రా రాక్షసుని చదువుకున్న అర్థమవుతుంది. అంటే చాణక్యుడికేను ఈ పనికిమైన వాళ్ళకి పోలికలే. వ్యూహం అనేది ధర్మం గెలవడం కోసం ఉండాలి, కానీ ఏది పడితే అది గెలవడం కోసం కాదు. ఈ నమ్మకాలు అలా వచ్చాయి ఇంకా. అంటే ఈ అసలు ఎందుకు వస్తుంది, రెండోసారి కూడా మనమే ఉండాలి, మూడోసారి కూడా మనమే ఉండాలని అంటారే తప్పితే, మీకు ఇష్టమైతే ఓటేయండి లేకపోతే వేయండి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ నిజంగా మెచ్చుకోవాల్సిన మనిషి. మొన్న ఎన్నికల్లో ఆయన చెప్పింది ఏమిటంటే, నా విధానాలు 5 ఏళ్ళు నేను ఏదో చేశాను శక్తి కొద్ది, మీకు నచ్చితే ఓటేయండి లేకపోతే వేయకండి అన్నాడు స్పష్టంగా. ఈ మాట మిగిలిన నాయకుల నోట మాట రాలేదండి. ఆ మాట ప్రజలు నమ్మారు, ఆ నిజాయితీని గుర్తించారు, వేశారు, అఖండమైన మెజార్టీ ఇచ్చారు, 70లో 62 ఇచ్చారు, తిరిగిలేదు 70 అని. ఎందుకని, ప్రజలు నిజాయితీని ప్రేమించే స్థితిలో ఉన్నారు ఇప్పటికీ. ఆయన స్పష్టంగా చెప్పాడు, నా పద్ధతులు నచ్చింది మీకు వెళ్ళేదో మానేయండి అన్నాడు. అంటే ఇంట్లో కూర్చోడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎలాగోలా నెగ్గి తీరాలి అని ఏమి ఛాలెంజ్లు చేయాలి, ఇదివరకు ఏదో కొంచెం అనేవాడు అటు ఈ మధ్య లేవు, ఆయనకి తెలిసి వచ్చింది వ్యవహారం అంతా, ఇంకా అలా అనకూడదని. అందుకని ఆ ప్రశాంతంగా స్లో అండ్ స్టడీ వినిసి వినిసిది రేస్ అన్నట్టుగా ఆ ప్రశాంతత అతను నెగ్గించింది. ప్రశాంత కిషోర్ కాదు, ప్రశాంతతే నెగ్గించింది. అమర స్త్రీల రమించినంజడదు మోహం వంతయున్ బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు నిరూఢ క్రోధము ఎలలో కములన్ మృంగిన మానదు ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాశిగడతున్ శ్రీకాళహస్తీశ్వర. కామోపభోగాల సంగతి అలా ఉంటే పదవులు పీఠాల సంగతి ఎలా ఉందంటే బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. కొంతమంది నాయకులకి ఇక ముఖ్యమంత్రి కూడా సరిపోదు, ప్రధానమంత్రి అయిపోవాలి. ఒక రాష్ట్రంలో కాస్త గట్టిగా మెజార్టీతో నగ్గగానే ప్రధానమంత్రి, ఇంకెక్కడ లేదు. ఇంకా 29 రాష్ట్రాల్లో ఇలా నగ్గగలమా మనం? అంతటి నాయకత్వం మనకుందా? ఈ ఆలోచనే లేదు. పోని వచ్చింది అనుకుందా ప్రధానం, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారని ఏం లేదు. అప్పుడు మళ్ళీ ఏదో 2 రాష్ట్రాల్లో ఓడిపోగానే చింత, ఇప్పుడు ప్రధానమంత్రికి మాత్రం చింత లేదా? ఏమిటి వరుసగా ఇలా రాష్ట్రాల్లో దెబ్బతింటున్నాం, కేంద్రంలో నెగ్గుతున్నాం అంటే కేంద్రంలో ఉన్న ఒక వ్యక్తిని నమ్మి ఓట్లు వేస్తున్నారు విషయం, అది పార్టీని కాదు. అనుమానం లేకుండా చెప్పాలంటే అంతే. రాష్ట్రాల్లో అంతటి వ్యక్తులు లేరు, ఏం చేయమంటావు? వీళ్ళు ఏం చేస్తారని నమ్మకం వాళ్ళకేం కలగట్లే. ఆయన మీద నమ్మకం ఉంది, వేస్తున్నారు, అది స్పష్టం. అది ఇది కూడా మంచి పరిణామం అని నేనైతే అనలేను. వ్యక్తుల మీద నమ్మకంతో ఓటు వేయకూడదు, వ్యవస్థ మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో, సిద్ధాంతం మీద నమ్మకంతో, ఆశయాల మీద నమ్మకంతో వేయాలి. అటువంటి అవకాశం ఉంటే కదా మన ప్రజాస్వామ్యంలో, వ్యక్తులు ఇమేజులు తప్ప. మనీళ్ళ మీదను చొక్కాల మీదను వ్యక్తులు బొమ్మలు వేసుకుని తిరిగి వాళ్ళకు ఓట్లు ఏమని అడుగుతున్నారు? సిగ్గు ఎగ్గు లేకుండా వ్యక్తులను బట్టి ఓట్లు వేస్తారా? వ్యక్తి శాశ్వతమా, వ్యవస్థ శాశ్వతమా? మనం అంత అంత నిశ్చితంగా స్థిరంగా ఆలోచిస్తే కదా అసలు తెలిసిపోతాం స్పష్టంగా. వ్యక్తులను బట్టి ఓట్లు వేస్తున్నారని అంచేతనే నేను నేను అనే మాట వస్తుంది నాయకులు వెనక. మేము అనేది కూడా రావట్లే, కనీసం మా పార్టీ అని కూడా రావట్లే. నేనే వాళ్ళ అహంకారం అంతా బయటపడుతూనే ఉంది. అంచేది బ్రహ్మ పదవి వచ్చినా సరే నీకేమి శాంతి కలగదయ్యా, అంచేది పదవులు కూడా వదిలేసేయి, అది శాంతినిచ్చేవి కావు. ఇంకోటి కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాలు ఇవి సమాజంలో వ్యవస్థలో కాదు, మామూలు కుటుంబాల్లో వ్యక్తుల మధ్యలో కూడా ఉంటాయి. ఎప్పుడెప్పుడో 5 ఏళ్ళకి తనవి 10 ఏళ్ళకి తనవి తెచ్చుకుని తవ్వుకుని బీపీలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇంత చేసి సాధించేది ఏం లేదు, నరాలు పొంగిపోవడం తప్ప. దానికోసం చెబుతున్నారు ఇక్కడ, నిరూఢ క్రోధము ఎల్లలోకములను మృంగిన మానదు. ఒకసారి ఎప్పుడైనా అభ్యాసం కోసం, దానికి మనకు అందరికీ తెలుసున్నది, కానీ సరదాగా అభ్యాసం చేయాలంటే మనం ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు పడుకుని ఉన్నప్పుడు అండి, ఒకసారి ఏదైనా పాతది ఏదైనా ఎవరి మీదో కష్ట వహించిందో లేకపోతే ఏదో కోపం పడిందో వాళ్ళు మన అన్నదో మనం వాళ్ళన్నది గుర్తు తెచ్చుకుని ఆ విషయానికి లోన్ అవ్వండి కావాలని ప్రాక్టికల్గా. ఆ వ్యక్తులు ఎవరో ఒక్కడు లేకపోయినా సరే, మన ఊరికే మనసం మీద పడుకుని ఉన్నా సరే, మన మనస్సులో చెలరేగిన భయంకరమైన కోపం కారణంగా నరాలన్నీ ఉబ్బిపోతాయండి, తల పగిలిపోతుందేమో అన్నంత పరిస్థితి వస్తుంది. అప్పుడు ఒక్కసారి వెనక్కి తగ్గి ప్రశాంత స్థితిలోకి వెళ్ళి మళ్ళీ ఆలోచించుకోండి, తెలుస్తుంది. తత్వం అంటే అదే, ఆత్మవిచారణ అంటే అర్థం అదే. కృష్ణమూర్తి గారు అదే చెబుతారు, ఊరికే ఏదో ఆత్మ అనక్కర్లేదయ్యా, మనస్సులో చెరగే చెలరేగే ఆలోచనలు కోరికలను అన్నింటినీ విశ్లేషించుకోగలిగితే అది ఆత్మవిచారణే అన్నారు. విశ్లేషణ చేసేటప్పుడు విశ్లేషకుడు విడిగా ఉంటాడు కదా, విడిగా ఉండి నువ్వు చేయి సరిపోతుంది అన్నారు. సాక్షిగా గమనించు, జడ్జిమెంట్ ఇవ్వద్దు, తీర్పు చెప్పద్దు, ఇది మంచి ఇది చెడ్డ అనొద్దు. అసలు ఏమిటి ఏం జరిగింది, ఏమిటి ఏం జరిగింది అంటే తెలిసిపోతుంది వెంటనే, వదిలేస్తాం దాన్ని, పట్టుకోవాల్సిందాన్ని పట్టుకుంటాం. అదేం లేదు, మనం ఆలోచిస్తున్నప్పుడు మధ్యలో ఇలా జరగాలి అలా జరగాలని ఊహించుకుని ఓ రెచ్చిపోతూ ఉంటాం కదా, రెచ్చిపోయినప్పుడు గమనించండి వచ్చేస్తుంది రక్తపోటు, నరాలు ఉబ్బిపోయాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి, బుగ్గలు ఊరిపోయాయి. ఇంత చేస్తే ఆ వ్యక్తులు మన ఎదురగలేరు. మన మనస్సులోనే రెండు పక్షాల ఆలోచనలు వచ్చాయి, వాళ్ళ మాటలు మనమే మాట్లాడడం, మన మాటలు మనమే మాట్లాడడం, మధ్యలో వ్యక్తుల మాటలు కూడా మనమే మాట్లాడడం. ఇంత నాటకం ఒక్కళ్ళ మనం నడిపిస్తున్నాం కదా, సరిగ్గా ఇది అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. ఈ సృష్టిలో మొత్తం నడిపిస్తున్నటువంటి నాటకం అంతా కూడా ఒక్క అమ్మవారి నడిపిస్తోంది. అన్ని పాత్రలు తానే ధరించి, రాగద్వేషాలకు లోనయ్యేది ఆవిడే, వదిలించుకునేది ఆవిడే, తెంచుకునేది ఆవిడే, పెంచుకునేది ఆవిడే, అన్నీ ఆవిడే. సర్వం కల్విదమే వాకం నా అన్యదస్తి సనాతనం. మీరు అనవసరంగా మాయలో పడుతున్నారు, కానీ నేనే ఈ మాయ చేస్తున్నాను, మీరు వదిలేండి దాన్ని, నాకు వదిలేయండి. మనం పడుతున్నాం అనుకోవడం వల్ల పడుతున్నాం, ఆవిడ పడుతుంది అనుకుంటే మనం వదిలేస్తాం. మంచిది, ఇలా మనకి ఏదైనా అనుకున్నప్పుడు రక్తపోటు పెరిగిపోతూ లోపల ఏదో మొహం ఉబ్బిపోతూ ఉంటే ఒక్కసారిగా ఆలోచనలు మానేసి మామూలు స్థితికి రాగానే తగ్గిపోయిందా లేదా? ఇప్పుడు ఏమైంది, మనం పెంచుకున్న క్రోధం ఎలా లోకములను మృంగిన మానదు, మనం అలా పెంచుకుంటూ పోతే లోకాలన్నీ మింగేసిన ఆ కోపం ఆగదు. కాలనేమి అటువంటి వాడే, హిరణ్యకశిపుడు అటువంటి వాడే, రాక్షసులందరూ అటువంటి వాళ్ళే. ఎన్ని లోకాలు జయించినా వాళ్ళకి ఆ కోపం తగ్గలేదు, రావణాసురుడు లాంటి వాళ్ళకి. చివరికి వాళ్లే అవమానాల పాలయ్యారు. ఇన్ని లోకాలు జయించినాడు, వారి చేతిలో ఏమయ్యాడు, ఏడాది పాటు జరసాల్లో ఉన్నాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఏమయ్యాడు, రావణాసుడు దెబ్బతిన్నాడు. ఎంత మీ లోకాన్ని అంతటి గెలిచినా సరే ఇంద్రియ నిగ్రహంతో ఆ మనస్సును గెలిచే వరకు ఇవన్నీ గెలవడం దండగ. అందుకని ఈ చివరికి చేయాల్సింది ఆ కామభోగాలు వద్దు, ఈ పదవులు వద్దు, చివరికి ఈ కష్టలు కార్పణ్యాలు వద్దు, నీ సేవ చేసి మహాపాతక వారి రాసి గడుతుంది. భగవంతుని వశం చేసుకునే విధానం అది. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఆ నామాన్ని నిరంతరం మనసులో జపిస్తూ ఉంటే ఆయన ఆ స్మరణ చేసే చోట ఆయన ఉంటానని చెప్పాడు. నన్ను ఎవరు నా స్మరిస్తూ ఉంటే ఉద్ధవా నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వారితోనే ఉంటాను అన్నాడు భాగవతం ఏకాదశి స్కంధంలో ఉద్ధవుడితో. అందుకే అలా అయితే సులభారాధ్య, లేకపోతే దురారాధ్య దురాధర్ష. దురాధర్షాయై నమక దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమ ప్రియా 773 నామం. పాటలీ కుసుమప్రియాయై నమక. ఎరుపు తెలుపు రంగులు కలిసి ఉండేటువంటి పుష్పాన్ని పాటలీ పుష్పం అంటారు. పాటలీ పుష్పం ఎరుపు తెలుపు రంగులు కలిసినటువంటి రంగులు ఉంటుంది. అందుకే మనకి శాస్త్రంలో చెబుతారు మామూలుగా పూజా సంబంధమైన విషయాల్లో, శ్రీవృక్షే శంకరో దేవక పాటలాయాం చ పార్వతి. శ్రీవృక్షం అంటే మారేడు చెట్టు. మారేడు చెట్టులో శంకరుడు సాక్షాత్తు ఉన్నట్టే లెక్క, పాటలీ కుసుమంలో అమ్మవారు ఉన్నట్టే లెక్క. ఆ ఎరుపు తెలుపు కలిపిన రంగులు ఎందుకంత ఇష్టము అంటే, ఇదివరకే మనకి శంకరాచార్య శ్లోకంలో చెప్పుకున్న ముత్యాల హారాన్ని ధరిస్తే పెదవుల కాంతి దాని మీద పడుతుంది. సత్వ రజో తమో గుణాల మిశ్రమం. ఆ రజోగుణం ఆ సత్వగుణం ఆ కలయిక ఆ సృష్టి ఆ చమత్కారం ఆ ఒక ఆటగా నడిపించడం ఆవిడకి ఇష్టం. అందుకే పాటలీ కుసుమప్రియ, ఒట్టి తెలుపు కాదు కాస్త ఎరుపు దాని మీద పడితేనే నాకు ఇష్టం అని చెబుతుంది. అందుకే పాటలీ కుసుమప్రియ. ఇక్కడే మనం పార్వతీదేవి గురించి చెప్పుకున్నాం కాబట్టి పాటలాయాంచ పార్వతి అని. పార్వతి పుట్టుకకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక విశేష సమాచారం నాకు ఈ మధ్య కనపడింది. హరివంశంలో పూర్వభాగంలో 2వ ఆశ్వాసంలో 107వ వచనంలో ఉంటుంది. హిమవంతునికి పార్వతీదేవి అనే కుమార్తె ఉంది, మైనాకుడు అనే కొడుకు ఉన్నాడు అనే విషయం ప్రసిద్ధం. కానీ హిమవంతునికి 3 కుమార్తెలు అని ఇచ్చారు. అక్కడ ఒక ఆవిడ పేరు అపర్ణ, 2వ ఆవిడ పేరు ఏకపర్ణ, 3వ ఆవిడ పేరు ఏకపాటల అని 3 కుమార్తెలు ఉన్నారు. అపర్ణాదేవితో పాటుగా మిగిలిన 2 కూడా తపస్సు చేశారు. అంచేత హిమవంతుల సంతానం 4 అని కూడా మనం హరివంశం సాక్ష్యంతో చెప్పుకోవాల్సి వస్తుంది. హిమవంతునికి అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే 3 కుమార్తెలు ఉన్నారు. 3 తపస్సు చేశారు. 3 3 విధాలుగా చేశారన్నారు. అపర్ణ అనే ఆవిడ మన పార్వతీదేవి అసలు ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేసింది, ఆకులు కూడా పుచ్చుకోకుండా, అందుకని అపర్ణ అన్నారు. ఏకపర్ణ అనే ఆవిడ రోజుకు 1 ఆకు భుజించేది ఆహారంగా, అందుకని ఆవిడ ఏకపర్ణ అన్నారు. ఏకపాటల అనేవాడు పాటలీ కుసుమ ప్రియ అన్నట్టుగా రోజుకి 1 పాటల పత్రాన్ని భుజించింది. పాటల సంబంధమైన తీగని పూసిన 1 ఆకుని కాసిన 1 ఆకుని చిగిర్చిన 1 ఆకుని భుజించేది ఆహారంగా. ఆ 1 ఆకు పాటల పత్రాన్ని స్వీకరించిన ఆవిడకి ఏకపాటల అని, ఏదో వృక్షానికి సంబంధించి 1 ఆకు మాత్రమే తిన్న ఆవిడ్ని ఏకపర్ణ అని, అసలు ఆకులు ఏమాత్రం తీసుకోకుండా తపస్సు చేసినామని అపర్ణ అన్నారు అని అక్కడ హరివంశంలో పూర్వభాగంలో 2వ ఆశ్వాసంలో 107వ వచనంలో ఉంది. ఆసక్తి కలిగిన వారు చూసుకోవచ్చు అని ఈ ప్రచారం ఉంది. అక్కడుంది, అక్కడ ఒకచోట ఉంది, మళ్ళీ అంత ఎక్కువగా ఈ విషయానికి ప్రచారం లభించాలి. నిజానికి 3 కుమార్తెలు ఉండి 3 కూడా తపస్సు చేస్తుంటే ఎక్కడ వేరే చోట్ల ప్రస్తావన రాదా అని నేను కొంచెం కాస్త పరిశోధన దృష్టి చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, అసలు అమ్మవారే ముందు తపస్సు చేసినప్పుడు మొట్టమొదట్లోనే అపర్ణగా ఏమీ ప్రారంభించలేదు. తపస్సు ఎప్పుడు సుమారుగా 4 దశల్లో ఉంటుంది. ముందు ఫలాలు తింటారు, పళ్ళు తింటారు, తర్వాత ఆకులు తింటారు, తర్వాత నీళ్లు తాగుతారు. అది కూడా తర్వాత కేవలం మానేసి శ్వాస మీద ఆధారపడి తపస్సు చేస్తారు. 4 దశలు ఉంటాయి. సరే, కొంతమంది ఇంకా ఓ దశ తగ్గించవచ్చు, ఓ దశ పెంచవచ్చు, అది వేరే విషయం. అంటే అమ్మవారే ఆవిడకి పాటలీ ప్రియ, పాటలీ కుసుమ ప్రియ అన్నారు కాబట్టి ఆ పాటల పుష్పాలు పాటల పుష్పాలకు సంబంధించిన ఆకులు కూడా చాలా ఇష్టం కాబట్టి మొట్టమొదట్లో ఏకపాటల, ఆ పాటలీ వృక్షానికి సంబంధించిన 1 ఆకు తిని తపస్సు చేసి ఉంటుంది. తర్వాత క్రమంగా ఏ ఆకైతే ఏమిటి అసలు తపస్సు చేసేవాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉండకూడదు కదా, ఈ ప్రత్యేకం పాటలీయ కుసుమం అనేది నాకెందుకు, ఏ ఆకైతే ఏమిటి అని ఏదో ఒక ఆకు తిని తపస్సు చేసుకుంటుంది. తర్వాత కొంతకాలానికి అసలు ఏ ఆకు కూడా ముట్టుకోకుండా మనం చేయలేమా, ఏదో ఒకటి తినాలా, నీళ్లు దాగి చేయలేమా, ఆ ఆకులు కూడా మానేసి ఉంటుంది. అందువల్ల క్రమంగా అమ్మవారు తపస్సును ఏకపాటల స్థితిలో కొంతకాలం, ఏకపర్ణ స్థితిలో కొంతకాలం, అపర్ణ స్థితిలో కొంతకాలం చేసి చివరికి అపర్ణగా స్థిరపడింది. అందుకని అపర్ణ, పార్వతి, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళి, హైమవతి, ఈశ్వరి, శివా, భవాని, రుద్రాణి, సర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గ అనే అపర్ణానామం ఆవిడికి ప్రఖ్యాతమైంది. నాకు ఆ పంక్తులు కొంచెం వివరంగా చదివితే అనిపించింది అదే విషయం. అందుకని మొత్తం మీద హిమవంతుడికి ఒక కుమార్తె ఒక కుమారుడైనా మనం చెప్పుకుందాం, అంత గందరగోళంలోకి మనం వెళ్లాల్సిన పని లేదు, ఆ పాత్రల ప్రయోజనము లేదు. ఈ దశలు మూడు మారడం వల్ల అమ్మవారు అపర్ణగా స్థిరపడింది. అంచేత పాటలేయకు సుమప్రియ ఏయి నమక. ఇప్పుడు 774 నామం. మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ 774 నామం. మహత్యై నమక, మహత్యై నమక. మహతి అంటే మహత్ శబ్దం ఇది. తెలుగు మగవాణ్ణి అయితే మహా అంటారు, స్త్రీలకి ఏదో మహతి అంటారు. మహాన్, మహాంతో, మహాంత అని మగ పుల్లింగ శబ్దాల్లో ఉంటుంది. మహతి, మహత్యో, మహత్య అని ఉంటుంది. ఒకటి మహతి అంటే నారదుని వీణ, చాలా ప్రసిద్ధమైన విషయం. సరస్వతీదేవి వీణని కచ్చపి అంటారు, నారదుని వీణని మహతి అంటారు, తుంబురిని వీణని కళావతి అంటారు. ఆ వీణలకు వాళ్ళు పెట్టుకున్న అందమైన పేర్లు అవి. అంచేత నారదుని వీణ ఆ స్వరూపాలు. నారదుడు ఎప్పుడు దైవ సంకీర్తన పాడుతూ ఉంటాడు, ఆ సంకీర్తన స్వరూపం అమ్మవారిగా ఆ అర్థం చెప్పుకోవచ్చు. కానీ లలితా సహస్రంలో ఆ అర్థానికి అంత ప్రశస్తి ఏమీ లేదు. మహతి అంటే పరిమాణరహితమైనది, ఇంత అని కొలవలేం. పెద్దదంటే పెద్దదంటే ఎంత పెద్దదంటే ఎంతో పెద్దది అంతే, ఇంక పరిమాణరహితమైనది. దాన్నే వేదంలో ఏం చెప్పారు ఉపనిషత్తులు, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోశ్చ జంతో తమక్రతు పశ్చితి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనఖ. ఇది పెద్దవాటిలో పెద్దదవడమే కాదయ్యా, చిన్నవాటిలో చిన్నది కూడా. చిన్నవాటిలో చిన్నదైనదే పెద్దవాటిలో పెద్దది కాగలదు. కేవలం పెద్దదిగా ఉన్నది చిన్నదవ్వలేదు, చిన్నదిగా ఉన్నది పెద్దదవ్వలేదు. ఒకవేళ పెద్దదిగా ఉన్నది చిన్నదవ్వాలన్నా ఏదో ఖండిస్తే అవుతుంది కదా, ఖండించిన మొక్క కూడా ఉంది కదా. మనకి చిన్నదంటే ఏదైనట్టు, దాని మూలస్వరూపం ఏదో చెబితే ఇది చిన్నది ఇది పెద్దది అనొచ్చు. ఒక పెద్దదాన్ని తీసుకుని రెండు ఖండాలు చేసి ఉంటే రెండు దానికి సంబంధించినవి, చిన్నదంటే అలాగ రెండు కలిపితే మళ్ళీ పెద్దదేగా. అంచేది అలా కాదు. అంచేతను పెద్దదిగా మారుతున్నది, చిన్నదిగా మారుతున్నది, ఉన్నది ఏదో ఉంది, అది మారదు అసలు. దాని స్థితి పెద్దది కాదు చిన్నది కాదు. దాన్నే విష్ణు సహస్రం కూడా చెబుతారు, అణు బృహత్ కృష స్థూలో గుణభరుణ్ నిర్గుణో మహాన్. అణువు ఆయనే, బృహత్ ఆయనే, కృషించిన మనిషి ఆయనే, లావుగా ఉన్న మనిషి ఆయనే. అంటే సర్వం భగవత్స్వరూపమే. అలాగే ఇక్కడ అణోరణీయాన్, అణువు కంటే సూక్ష్మమైంది. మహతో మహీయాన్, మహత్యైన మహ, పెద్దవాటిలోకి వెళ్ళా పెద్దది. అంటే నువ్వు ఎంత చిన్నది దాని గురించి చెప్పినా అంతకంటే చిన్నది. మైక్రో 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 కంటే సో మైక్రో, ఇంకా నువ్వు వర్ణించలేనంత మైక్రో ఏదైనా ఉంటే అదే అమ్మవారు, అదే భగవంతుడు. నువ్వు మ్యాక్రో 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 ఎంత క్రో 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 అని కాకిలా అరిచినా నువ్వు మ్యాక్రో కంటే పెద్ద మ్యాక్రో ఏదైనా ఉంటే అదే అమ్మవారు. అంచేది పెద్దది చిన్నది రెండూ కూడా ఆయనది ఒకే ఒక శక్తి. అది మన ఆత్మా గుహాయాం నిహితోస్య జంతు, ఈ జీవి ఈ మనిషి యొక్క శరీరంలోనే ఉంది, అన్నిట్లోనూ ఉంది. అన్ని జీవుల్లో మనిషి గ్రహించగలరు, మిగిలినవి గ్రహించాలి. లేడికి, కుక్కకి, ఓ పందికి దాంట్లో ఉందని తెలియదు, మనకు తెలుసు. మన గ్రంథాలు చెబుతున్నాయి, గురువులు చెబుతున్నారు, తెలుసుకోవాలి. ఎలాగే కూర్చుంటే ఎలాగే పుట్టినట్టే ఉంటావా అని, పుట్టినప్పుడు ఎలా ఉన్నావా అలాగే ఉంటావా, ఏం ఎదగమా. ఇప్పుడు ఈ మహతి శబ్దానికి చాలా పెద్దది అని అర్థం కదా. అమ్మవారు పెద్దది అన్నారు కదండి, అదే లోకంలో పెద్దవాళ్ళందరూ అమ్మవారి స్వరూపంగా తమను తాము భావించుకుంటే అది గర్వానికి దారితీస్తుంది. ఎందుకంటే లోకంలో పెద్ద రకాలు ఎలా ఉంటాయో, ఆ పెద్ద రకాల వల్ల ప్రయోజనం ఏమిటో, అంతిమంగా వాళ్ళు చిన్నవాళ్లతో ఎలా సమానం అయిపోతారో ఆముక్త మాల్యదలో మాలదాసిన వచనంలో చెబుతారు. మున్నీటనైనను మునం కూడా సరియకుట పర్వతంబునకును పరమాణువునకును ఎంత ఎంతరువు. మేము మానవులమయ్యా, మేము ఏదో చచ్చిపోతామంటారు, మీరు బ్రహ్మరాక్షసుడు నువ్వు, నువ్వు మాత్రం దావువా అన్నాడు. ప్రాణభయంబు మనుష్యులమైన మాకు నేడైనా, మీకు మరునాడైనా, అవలినాడైనా, తుది యుగాంతంబురునైనా, నిడుపు గురుచలంది ఎప్పుడుందప్పదు, అంతవత్వంబునకు తారతమ్యమేమి. మున్నీటనైనను మునం కూడా సరియకుట పర్వతంబునకును పరమాణువునకును ఏమి ఎంతరువు అంటాడు మూడు వాక్యాలు. ఎందుకంటే నువ్వు నీ ప్రాణం నిలబెట్టుకుందుకు కూడా ఇతర ప్రాణాలను హింసిస్తున్నావు, నన్ను తింటానంటున్నావు, ఇంతవరకు ఏవో మనుషుల్ని తిన్నావు. మరి నీ ప్రాణం నిలబెట్టుకుందుకు మమ్మల్ని తినడాన్ని నువ్వు ధర్మంగా భావిస్తే నీకు మాత్రం ప్రాణం ఏమైనా శాశ్వతమా? నేను ఇచ్చేస్తాను, ఇవాళ నా ప్రాణం పెద్ద సమస్య కాదు, నేను ఇచ్చేస్తాను. కానీ ఇవి ఇంతమంది ప్రాణులను చంపి నీ శరీరం ఏమైనా శాశ్వతంగా నిలబెట్టుకోగలవా? అంటే బ్రహ్మరాక్షసుడు నవ్వు నవ్వాడంటే వాడు ఉద్దేశం ఏంటంటే మాకు ఇప్పట్లో రాదయ్యా, ముచ్చు ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో అయినా వస్తుంది కదా అన్నాడు. మనుష్యులమైన మాకు ప్రాణభయంబు నేడైనా, మీకు మరునాడైనా, అవలినాడైనా, తుది యుగాంతంబులనైనా, నిడుపు కూర్చలంది ఎప్పుడు తప్పదు, కొంచెం తక్కువలోనో దూరంలోనో దగ్గరలోనో దూరంలోనో ఎప్పుడప్పుడు తప్పదు కదా. ఒకడు మానవలోకంలో కూడా ఒకళ్ళు 30-40 ఏళ్ళకే పోతున్నారు, ఒకళ్ళు 70 ఏళ్ళు బతుకుతున్నారు, ఒకళ్ళు 100 ఏళ్ళు 115 ఏళ్ళు బతికిన వాళ్ళు జపాన్లో చాలా మొదలు అయినా చనిపోతున్నారు కదా. చిన్న మట్టి బిడ్డ మునగడానికి గ్లాసు నీళ్లు సరిపోతాయి, పర్వతం మునగదు అంటారేమిటి? మట్టి గ్లాసు నీళ్ళలో మునగదు, సముద్రంలో మునుగుతుందా లేదా? అంచేది పెద్దవాడికి పెద్ద ఆపదలు ఉంటాయి, చిన్నవాడు ఉన్నాడు అనుకోండి ఆదాయం తక్కువ ఉన్నవాడికి ఆపద ఉంటుంది, ఆదాయం లేదనేది ఒకటే ఆపద, ఆదాయం ఉన్నవాడికి ఐటీ రేడింగ్ ఆపద. ఆదాయ పొరవాడు వచ్చారు గొడవలు చేస్తున్నట్టు వాడు భయపడి చేస్తాడు, ఆదాయం లేనివాడు ఏమంటాడు మాకేముందా యజ్ఞాపవేతం పట్టుకెళ్ళమని అంటాడు, సుఖంగా ఉంటాడు. అంచేది ఎవరి సుఖాల వారికి ఉన్నాయి, ఎవరి ఆపదలు వారికి ఉన్నాయి. మనం మహత్తరులమైన గర్వించాల్సిన పని లేదు, బలహీనులమైన దుఃఖపడవలసిన పని లేదు. మహత్యైన మహ సెలవు.